తదనంతరం కృష్ణుడు వరుసగా కాళింది, మిత్రవింద, లక్షణ, నాగ్నజితి, భద్ర అని పిలువబడే ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఐదుగురితో కలిస్తే ఏమవుతుంది, ఇందాకటి ముగ్గురితో కలిస్తే ఇదివరకటి ముగ్గురితో 8 మంది అవుతారు. అందులో భాగంగా ముందుగా ఆయన కాళిందిని పెళ్లి చేసుకున్నాడు 4వ వెండి. పాండవులు లక్క ఇంట్లోంచి బయటపడి యమునా నదీ తీరంలో ఉన్న ఏకచక్రపురం చేరారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ద్రౌపదీ స్వయంవరానికి వచ్చారు. అప్పటి వరకు అసలు పాండవులును కృష్ణుడు ముఖాముఖం చూసుకోలేదండి, చాలామందికి తెలియదు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి, తక్కిన పాండవుల్ని మొట్టమొదట చూసింది ద్రౌపదీ స్వయంవరంలో. ఆనాటి వరకు కృష్ణుడంటే వాళ్ళకి మానసిక భక్తే తప్ప డైరెక్ట్గా చూడలేదు. లక్క ఇంట్లో కాలిపోయిన వార్త తెలిసినప్పుడు వెళ్ళినప్పటికీ వాళ్ళు లేరుగా మరి. అందువల్ల ఇది గ్రహించాలి తెలియక భీముట్ట లక్క ఇంటి దగ్గర నిద్రపోయాట, మత్తు వదలరా అని కృష్ణుడు పాడాట. పాప మన వాళ్ళు వెళ్ళి చూసొచ్చి రాశారు మరి. ఇవన్నీ కల్పిత కథలు, చాలా బాగుంటాయి సినిమా చూసినప్పుడు. అస్సలు ఆ సమయంలో భీముడితో ఏ సంబంధము లేదు. భీముడికి నిద్ర రాదు, గుర్తుపెట్టుకోండి. అందరిలోకి తక్కువ నిద్రపోయేది పాండవుల్లో ఒక భీముడే. అందువల్లే రాత్రిపూట ఆ సొరంగం తవ్వుతున్న సొరంగం కూడా భీముడు తవ్వల, విదురుడు పంపిన ఒక కనకుడు తవ్వాడు, అక్కడ కాపలా కాసేవాడు. అందరూ నిద్రపోతుంటే కుంతీదేవి, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు గాఢంగా నిద్రపోతుంటే కుంతీదేవునేమో చేతుల మీద అడ్డంగా పెట్టుకున్నాడు. ఒక భుజం మీద నకులుణ్ణి, ఒక భుజం మీద సహదేవుణ్ణి పెట్టుకున్నాడు. ఒక చేతిలో అర్జునుడిని, ఒక చేతిలో ధర్మరాజుని పెట్టుకున్నాడు. ఇంతమందిని మోసుకుంటూ నానాయాత్ర పడి నడిచేళ్ళాడండి ఆయన. నిద్రపోనివాడు భీముడు భారతంలో ఆదిపురంలో ఉంటుంది. వాళ్ళంతా నిద్రపోయి వాలిపోతుంటే మీద నిద్రపోతున్న వాళ్ళు ఎత్తుకోవడం ఎంత కష్టం. మెలకుగా ఉంటే ఎవరినైనా ఎత్తుకుంటాం. చంటి పిల్లలు కూడా నిద్రపోతుంటే పోయలేమే. ఇంతమందిని పాపం తల్లితో పాటు 5 మోసాడు ఆయన. అటువంటి వాడిని తిండిపోతూ నిద్రపోతున్నట్టుగాను చిత్రీకరించడం మహాపాపం అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు అనమాట. అస్సలు తక్కువ నిద్రపోయేవాడు, చురుకైన వాడు భీముడు. 27 ఎత్తున్న ప్రాకారం లంఘించి విరాటరాజు గారి కొలువులో యువతులను చోతలకి దూకెట్ట వప్ర లంఘనమునరించే గుప్తముగ గ్రక్కున ముట్టెడు దానికింతగన్ అని ఉపకీచకుల్ని చంపే చోట తిక్కన గారు రాసిన పద్యం ఇది. ఏకంగా కోటగోడ మీద నుంచి ఎగిరి అవతలకు దూకేశాడు. ఎంత ఎత్తుండే కోటగోడ, యువతులను చోతలకి ఏ కర్ర సాయం లేకుండా ఎగిరి దూకెట్ట. అలా దూకాలంటే ఆ శరీరం ఎంత చురుకుగా ఉండాలి. అసలు ఆయనకి పొట్టు ఉండదండి. భీముడు అనేసరికి ఎంత దరిద్ర పొట్టనవాడు చూపిస్తారు. పొట్టనవాడు ఏం యుద్ధం చేస్తాడు వాడు, మొహం పారాయణే చేయలేడు పొట్ట ఎక్కువైతే. అటువంటిది అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఆలోచించండి ఒకసారి మీరు. మంచి చురుగ్గా ఇలా సన్నగా నడుముంటే ఏదన్నా పని చేయగలుగుతాడు. బాగా పొట్ట పెరిగిన వాళ్ళు నడవగలమా అంటే మనం కొంచెం సత్యం పలుకాలి. ఏమైనా సరే భీముణ్ణి ఉరుకోదరుడు అన్నారు. అంటే తోడేలు పొట్ట వంటి పొట్ట కలవాడు. తోడేలు పొట్ట ఎలా ఉంటుంది, లోతుగా ఉంటుంది, కనపడదు. ఈసారి తోడేలు చూడండి ఒకసారి ఏ జాగ్రఫీ ఛానల్లోనూ, అవునా? దాని పొట్ట లోపలికి వెళ్ళి ఉంటుంది. ఒక మొత్తం ఆబోతు మాంసం అంతా తింటుంది. ఒక ఆబోతు ఆబోతుని పీక్కు తినగలదట అది. అంతటి మాంసం తిన్న దానికి పొట్ట రాదు. కొంతమంది అంటే ఎంత తిన్నా పొట్ట రాదు అలాగా. కొంతమంది ఏమి తినకపోయినా పొట్ట వస్తుంది, అది వారి అదృష్టం. అలా భీముడు బండెడు అన్నం తిన్నా బస్తాలకి బస్తాలు పులిహార తిన్న ఒక 50 పులిహార చేసుకు తినగలడు ఆయన. తిన్నా సరే పొట్ట రాదు, ఎందుకంటే డైజెషన్ పవర్ అక్కడ. ఎక్సర్సైజ్ బాగా చేస్తాడు, ఓ తెగ తిరుగుతాడు, పరిగెట్టగలడు. ఆయన శరీరం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతంలో చెప్పారు ఆయన పుట్టిన 11వ రోజున, ఎన్నో రోజు 11వ రోజున వాళ్ళమ్మ ఆయన ఎత్తుకుని అడవిలో ఉన్నారు. అప్పుడు పాండురాజు శాపవశాత్తు అడవిలో ఉన్నాడు. ఆ అడవిలో ఒక గుడి ఉంది, ఆ గుడి లోయ పక్కనుందిట. అందుకని 11వ రోజున ఈ కుర్రాన్ని ఎత్తుకుని బయలుదేరింది లోయ దగ్గర ఉన్న ఆలయానికి. ఇంతలో ఏమైంది, ఓ పెద్ద పులి గాండ్రు గాండ్రు అని మెదక దూకింది. వీరుడు పాండుమహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రంబున్ దారుణి త్రెళ్ళగ నడుమన భూరిబుతుండేచి కాసే పుత్రున్ పత్నిన్. ఇది నన్నయ్య గారి పద్యం. మహావీరుడు పాండు మహారాజు గారు పులి గాండ్రుమని అరిచి కుంతీదేవి మీదకి దూకుతూ ఉంటే 3 బాణాలు వేసి ఆ పులిని వజ్రుడే పడగొట్టాడు, అది చచ్చిపోయింది. కానీ ఈలోపు ఏమైంది, అది పెద్ద అరిచి మీదకు దూకుతూ ఉంటే కుంతీదేవికి కంగారు వచ్చింది. పులి మీదకు దూకితే మరి కంగారు రాదు. ఉరుశార్దూల భయంబున పరవశయ్యి కుంతియుండ బాలకుడు శిలోత్కరము పైబడియే తన నిష్ఠుర తనుహతి చేసి రాలు చూర్ణంబులుగాన్. పులి మీదకి పడుతూ ఉంటే కంగారు పడిపోయి పరవశురాలైపోయింది కుంతి, అంటే ఒళ్ళు తిరిగకుండా అయిపోయింది, ఆవిడ శరీరం స్వాధీనం తప్పింది, మూర్చ వచ్చింది. అప్పుడు చేతిలో ఉన్న కుర్రాడు కింద లోయలో పడిపోయాడు, ఏకంగా ఎక్కడో లోయలో పడిపోయాడు. అయ్యబాబోయ్ నా కొడుకు లోయలో పడిపోయాడు, ఏమైపోయాడు అని భర్తతో పాటు అక్కడికి వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి చూస్తే ఆ అగాధంలో అన్ని బండరాళ్ళే, ఇంతంత రాళ్ళు ఆ రాళ్ల మీద పడ్డట్టు. ఆయన కొడుకు చచ్చిపోయాడేమని వాళ్ళు అనుకుంటే రాళ్ళన్నీ గుండపిండి కారప్పొడైపోయాయి. మన వాళ్ళు కరేపాకు పొడి కారప్పొడి చేస్తారే, అందులో కూడా ఇంతంత కరేపాకు ఉంటుంది పెరుగు పొడి కానీ, కానీ అక్కడ నిజంగా రాళ్ళన్నీ గుండపిండి మెత్తగా పిండి అయిపోయాయి, పూరి పిండి చపాతీ పిండి అయిపోయాయట, రాళ్ళు చూర్ణమైపోయాయి. అప్పుడే ఆశ్చర్యపోయి పాండురాజు, వీడు కారణజన్ముడు, వజ్రకాయుడు, వీడి శరీరాన్ని తగిలిన ఆయుధాలు గుండపిండి అయిపోతాయని కనిపెట్టాడు. అందుకే దుర్యోధనాదులు గదలు వేస్తే గదలన్నీ తుక్కు తుక్కు అయ్యాయి. అటువంటి భీముడు నిద్రపోయాడా, గురక పెడతాడా, గురక పెట్టాడంటే శ్లేష్మం అడ్డంగా ఉండి రోగిస్తాడని అర్థం. ఆస్మా పేషెంట్ అయితే గురక పెడతాడు, ఆయనకి గురక పెట్టాడు, ఆ సాయాసమే రాదు. మీరు చూడండి మహాభారత యుద్ధం అంతా నేను వర్ణించిన భారతం వినండి. భీముడు యుద్ధం ప్రారంభిస్తే అర్జునుడైనా విశ్రాంతి తీసుకున్నాడు, కానీ భీముడు విశ్రాంతి తీసుకోలేదు. అంతటి ఆరోగ్యవంతుడు ఆయన. ఆయన యుద్ధం అంటే నిద్రక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, యుద్ధం అయిపోయాక తింటాడు ఇంతకింత ఒకేసారి. కానీ యుద్ధంలో అడుగు పెడితే ఇక శత్రువులు తింటాడు తప్ప యుద్ధంలో మాట వరసకు కూడా మంచినీళ్ళు కూడా తాగట్ట. అంతటి మహాత్ముడు ఆయన. అటువంటి వాడిని తక్కువ చేసి మాట్లాడితే అసలు భారతం చదివి చెప్పిన వాడిని కనుక కొంచెం బాధ కలుగుతుంది అన్నమాట. ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటే కీచకుడి శరీరం పిండి పిండి అయిపోయిందట, తుక్కు తుక్కు అయిపోయట, ఒక్క పిడికిడి పోటు డొక్కలో పొడిస్తే కింద పడి తెచ్చాడు. అటువంటిది కత్తి పుచ్చుకుని భీముడు వెళ్ళి కసిక్కిని కీచకుడిని రహస్యంగా పొడి చంపాడని సినిమా తీస్తే అటువంటి వాడు చివరి రోజుల్లో దిక్కుమాలిన చావు చావకేమవుతాడు. ఎవడైనా సరే తప్పు తప్పే అది గుర్తుపెట్టుకోండి. భీముడి లాంటి ఒక ఉదాత్త పాత్ర, అపూర్వ పాత్ర. ఎంతెందుకు చివరిని దుర్యోధనుడు పడిపోయాడు తొడలు విరిగి. అప్పుడు నువ్వు తొడల మీద కొట్టావా, నీ సంగతి చూస్తానని బలరాముడు నాగలిని రోకలి తీశాడు. అప్పుడు అక్కడ తిక్కన గారు ఏమని రాశాడో తెలుసా, నిత్యం ఉండే మనోజవంతో అన్నాడు ఆయన. ఎప్పుడూ మానసిక బలం ఉంది, ఆ మానసిక ధైర్యం వల్ల పక్కన సోదరులు ఉండడం వల్ల అసలు బలరాముడు మీదకు వస్తుంటే కూడా చలించలేదట ఆయన, అంత ధైర్యంతో ఉంటాడట ఆయన. నారాయణాస్త్రం అశ్వత్థామ వేస్తే అందరూ కిందకి దిగి దండం పెట్టారు. మీరు దిగద్దు, దండం పెట్టనని బిగుసు కూర్చున్నవాడు ఒక భీముడే. దిగకుడు వాహనంబులు కడింది మగంటివి కోలిపోవ, మీ మొగతనం పోగొట్టుకోకండి, కిందకి దిగద్దు అని బిగుసు కూర్చున్నాడు ఆయన. అంతటి ధైర్యవంతుడు ఆయన. అటువంటి భీముడికి జయం కలుగ్గాక గట్టిగా చెప్పండి. ఈ పాండవులు స్వయంవరానికి వచ్చారు. ఈ స్వయంవరానికి కృష్ణుడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పాండవులు ఐదుగురిని చూచాడు. వీళ్ళే పాండవులని ఆయనే కనిపెట్టాడు. పరమాత్మకి తెలియంది ఏముంది, వెంటనే బలరాముడిని పిలిచి చూడు అక్కడ ఎదురుగుండా కూర్చునున్న ఐదుగురు పాండవులు, ఆ మధ్యలో అర్జునుడు ఉన్నాడే, వాడే ఈ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని కొడతాడు, ద్రౌపదిని వరిస్తాడు అని స్పష్టంగా చెప్పేశాడు. అవిరళ భస్మ మధ్యమున
అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురు నున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారలగాంచి పార్థుడి యువతి పరిగ్రహించు ననియుం తలచన్ మనంబునన్ అని ఆదిపర్వంలో నన్నయ్య గారు రాశారు అందమైన పద్యం. బాగా ఎక్కువగా బూడిద ఉంది ఒక చోట. ఈ బూడిద మధ్యలో నిప్పు కణాలు ఉన్నాయి. బూడిద ఉండడం వల్ల ఆ నిప్పు అక్కడ ఉన్నట్టు మనకి తెలియదు. అందుకే నివురుగప్పిన నిప్పు లేక నీరుగప్పిన నిప్పు అంటారు. ఒకవేళ పొరపాటున బూడిద అని కాలేస్తే ఏమవుతుంది, అడుగునున్న నిప్పులు కాలి కంటుకుని చురుక్కుమంటుంది కాలు. బ్రాహ్మణ వేషం వేసుకున్న పాండవులు ఐదుగురు ఎలా ఉన్నారు, నివురుగప్పిన నిప్పుల్లో ఉన్నారు. అంటే వాళ్ళు వేసుకున్న వేషమేమో బూడిద, ఆ లోపలున్న తేజస్సు అగ్ని తేజస్సు. ఆ యాదవుల లో శ్రేష్ఠుడైన కృష్ణుడు పాండవులను చూచాడు. వీళ్ళు పాండవులు, ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, అంటే ఇక్కడ కాదు అక్కడ, అదిగో ఆయన అర్జునుడు, ఇదిగో ఈయన నకులుడు, ఈయన సహదేవుడు అని వేరువేరు ఏర్పడ నిరూపించి ఆ తర్వాత బలరాముడితో పార్థుడు మాత్రమే ఈ యువతిని పరిగ్రహిస్తాడు, మత్స్యాంతరాన్ని కొడతాడని చెప్పాడో లేదో అలాగే అర్జునుడు కొట్టాడు. ఇప్పుడు ఈ పాండవులు ఐదుగురును ద్రౌపదిని వెంట పెట్టుకుని కుంతీదేవి ఉన్న చోటుకు వెళ్ళారు. అప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, అత్తయ్యా అని నమస్కరించాడు. ఆవిడికి తెలుసుగా పరమాత్మని, స్వామి నువ్వు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అని తెలుసు, అయినా నాకు నమస్కరిస్తున్నావు, పెద్దదాన్ని అనే ఒక వంకతో నాకు నమస్కరిస్తున్నావు అని కౌగిలించుకుని పాండవుల బాధ్యత ఈరోజు నుంచి నీది అని అప్పగించింది. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసు, అత్తయ్య నీకు మాటిస్తున్నాను, వీళ్ళ ఐదుగురి బాధ్యత నాది అన్నాడు. ఇంకా మాట తప్పలేదుగా పరమాత్మ అలా చెప్తాడు. వాళ్ళు అంతభక్తితో చూశారు, వీళ్ళంతా ఇలా కలిసి ఉన్నారు. ఆ తర్వాత వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత అప్పుడు ద్రౌపదీదేవి వచ్చి ఆయనకు నమస్కరించిందిట. ఏం పద్యం అండి, పోతన గారి పద్యాలు చాలా అందంగా ఉంటాయి. చెంచద్ఘన కుచ భారా కుంచితయ్యి కొత్త పెండ్లి కూతురగుట ఇంచుక వినయము దోపగా పాంచాలతనూజ మృక్కే పరమాత్మునకు. ఆవిడ పరమసుందరీమణి, వక్షోజభారంతో కొంచెం కొంచెం సిగ్గుపడుతూ వినయంగా వచ్చి కృష్ణుడి పాదాలకి నమస్కరించింది. కృష్ణుడు ఆశీర్వదించాడు, నా సొంత చెల్లెలు సుభద్ర కంటే నిన్నే ఎక్కువ ప్రేమగా చూస్తాను, కష్టం వస్తే నిన్ను రక్షిస్తానని అభయం ఇచ్చాడు. ఆ కొత్త పెళ్లి కూతురికి అభయం ఇచ్చి అలాగే రక్షించాడు ఆయన. నిజం చెప్పాలంటే కృష్ణుడు సుభద్రను కూడా అంత ఆదరించలేదు, ద్రౌపదిని ఆదరించాడు. ఆవిడ కూడా తన సోదరుల్ని పిలవలేదు, ఎప్పుడు కృష్ణుడే తలుచుకున్నది, కృష్ణ రక్షించమన్నది. ఆ బంధం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది.